ఉపాసన యొక్క ఆవశ్యకత. నవరాత్రుల్లో మనం చేయబోయేటువంటి సాధనలో మనం ఉంచుకోవాల్సినటువంటి మానసిక స్థితి గురించి, అనుష్ఠాన పరంపరల గురించి ఇవాళ మనం నేర్చుకుందామని చెప్పుకున్నాం. ఇప్పుట ప్రపంచంలో శుభకరమైనది, మంగళకరమైనది, హితకరమైనది ఏదైనా ఉంటే అది ఆ పరమాత్మ యొక్క వైభవమే. ఇది ఆస్తికమైనటువంటి మనకి అనుమానం లేదు. ప్రపంచంలో అతి సాధారణమైనటువంటి పదార్థాలు కూడా కొద్దిసేపు మన దగ్గర ఉన్నా కూడా తమ ముద్రను మన మీద వేస్తూ ఉంటాయి. ఇందు ఉంది, ఇది మాలో కసేపు చుట్టూ పక్కన పెట్టాం, ఇంక రోజల్లా ఇందు వాసన, ఓ పుష్పవాటికి వెళ్ళాం, అందమైనటువంటి సువాసనలు వెలుగుతున్నటువంటి ఆ పుష్పముల యొక్క దృశ్యము, వాసన మన మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. అలాగే ప్రకృతిలో ప్రతి పదార్థము ఏదైతే మన దగ్గర ఉంటుందో, అంటే దేన్నైతే మనము ఉప ఆసన చేస్తాము, దేని దగ్గర అయితే మనం కూర్చుంటామో, ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మనకి నిరంతరం లభిస్తూ ఉంటుంది. హిమాలయాల్లోకి వెళ్తాయో హిమాలయాల యొక్క శీతలత్వం మీకు లభిస్తుంది. బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గరికి వెళ్ళారు, బ్లాస్ట్ ఫర్నెస్ యొక్క వేడి మీకు లభిస్తుంది. తప్పించుకోలేము మనం దాన్ని, వద్దనుకున్నా కూడా మీరు దేన్ని ఉపాసన చేస్తారో అది మీకు లభ్యమవుతుంది. దాని నుంచి మీరు తప్పించుకోలేరు అన్నది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంచేత మీకు కష్టాలు వస్తే, దుఃఖాలు వస్తే, కూడని పరిస్థితులు వస్తే, నచ్చని వ్యక్తులు మీ దగ్గరికి వస్తే మీరు ఎవరిని ఉపాసన చేస్తున్నట్టు? వారిని ఉపాసన చేస్తున్నట్టే. ఎదుటి వాళ్ళని ఎందుకు నిందించటం? ఎవరిని నువ్వు నిందించక్కర్లేదు. ప్రకృతి యొక్క అతి సహజమైనటువంటి నియమం ఉపాసన, దానిని పుస్తకాల్లో పెట్టేసి అర్థం కానటువంటి విధానాలన్నీ ఉపాసన అనుకుని మన జీవితాలను, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాలను కూడా మనము చాలా వ్యధతో, కష్టాలతో, బాధతో నింపుతున్నాం. ఈ విషయాన్ని మళ్లీ అర్థం చేసుకోండి. మీరు ఎదుకుండా దగ్గర కూర్చున్నారు, మీరు వేడుస్తుంది, మంటలు ఎదుర్కోవచ్చు, మేకల మళ్ళీ వస్తాయి. మీరు దేన్ని ఉపాసన చేశారప్పుడు? కూర్చోవడం ఎదుకుండా దగ్గర కూర్చున్నారు మీరు, కానీ మీరు అగ్నిని ఉపాసన చేయలే, ధూమాన్ని ఉపాసన చేశారు, పొగని ఉపాసన చేశారు. పొగ అక్కడ వచ్చింది, యజ్ఞం చేస్తూ ఉంటే కళ్ళమట వచ్చాయని నీళ్ళు వచ్చాయి. మీరు దేన్ని ఉపాసన చేస్తారు ఆ ఫలితాలే మీకు లభిస్తాయి అన్నది సృష్టిలో తప్పించలేనటువంటి నియమం. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి గురించి మనం ఏం చెప్పుకుంటాం? సకల శుభాలు ఇచ్చేది ఆయన, అన్ని కష్టాలను నివారణ చేసి మనకి హితకరమైనటువంటి పరిస్థితులను నెలకొల్పేది ఆయన, మనకి రక్షాకవచము ఆయన, మనకి ఆనంద ప్రదాత ఆయన, మనకి ప్రేమనిచ్చేటటువంటి ఆయన, చివరికి ప్రపంచంలో ఏది మంచిది అనుకుంటామో మనం అదంతా ఆయనే ఇస్తే, ఆయనే సర్వవ్యాపి అయితే, మీరు కనుక ఆయన ఉపాసన చేస్తే ఆ లక్షణాలు మీకు ఎందుకు రావు? ఉచితీరుపై గ్యారంటీగా తప్పించుకోలేరు మీరు. మరి పూజలు చేస్తే కష్టాలు వస్తున్నాయి మాస్టర్, యజ్ఞం చేస్తే మీరు అగ్ని ఉపాసన చేయకుండా భూమాన్ని ఉపాసన చేస్తే నేనేం చేసేది? అగ్నిని ప్రజ్వలింప చెయ్యండి, అందులో మీరు హవన సామగ్రి వేస్తే పొగరాదు. అత్యద్భుతమైనటువంటి సువాసన దగ్గరలేటువంటి మీ సంస్కారాలను మార్చివేసేటటువంటి సువాసన దగ్గరగత అవుతుంది. భగవంతుడు ముందు కూర్చుని కూడా భగవంతుడి యొక్క దివ్యత్వంతో మనము ఓతప్రోతం కాలేకపోతున్నాము. భగవంతుడి యొక్క ప్రేమతో, భగవంతుడి యొక్క కరుణతో, భగవంతుడి యొక్క ఆ దివ్య శక్తి మనలో రాకపోతే మన ఉపాసన విధానంలో ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం ఉంది ఉపాసన విధానంలో? లోపం ఎక్కడుంది అంటే జీవితాన్ని మనం చూసేటటువంటి దృష్టికోణము, జీవితాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి దృష్టికోణాన్ని మార్చుకోవటం లేదు. బ్లాక్ స్మిత్ ఓకే ఇనుముతో చేస్తాడు, అర్థం అయింది కదా, ఇనుప కమ్మరి ఇనుము ఏం చేస్తాడో తీసుకోండి, ఇనుపులో పడేస్తాడు, పడేసి ఊరుకుంటాడా, ఎంతో పెద్ద బరువైనటువంటి స్థితితో బాధతాడు దాన్ని, బాధకి మళ్ళీ తీసుకెళ్లి ఎందుకు పడేస్తాడు, దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తాడు, కావలసిన ఆకృతి రాలే, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ నిపులో పడేస్తాడు, మళ్ళీ దాహం అంటారు రెడ్ హాట్ అవ్వాలి, అంతకంటే ముందు వాడు దాన్ని కావలసినటువంటి రూపాన్ని ఇవ్వలేడు, బాధతాడు మళ్ళా, బాధ్యత మళ్ళా ఏం చేస్తాడు, కావలసిన రూపం వచ్చిందో లేదో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకోవడం మళ్ళా నీళ్ళలో పడిస్తూ ఉంటాడు. చూసేవాడికి ఎలా అనిపిస్తుంది, వీడు ఏంటి పని చేస్తున్నాడు, ఒకసారి నిప్పుల్లో పడేస్తాడు, ఒకసారి నీళ్ళలో పడేస్తాడు, ఒకసారి ప్రపంచంలో కష్టాలు వస్తాయి, ఒకసారి సుఖాలు వస్తాయి, ఇంద్రియాలకి మాత్రమే లోబడి లక్ష్యహీనమైనటువంటి బతుకుని బతికినప్పుడు అవి కష్టాలు సుఖాలుగా కనిపిస్తాయి. అసలు కష్టాలు లేవు ప్రపంచంలో, సుఖాలు లేవు, ఉన్నదొకటే ఒకే ఒక పరమాత్మ తనదైనటువంటి విశిష్ట రీతిలో ఈ సృష్టిని ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాడు. మీరు దాని నుంచి తప్పించుకోలేదు. యోగ దృష్టి, సాధకుల యొక్క దృష్టి, ముఖ్యంగా ఈ నవరాత్రిలో సాధన చేస్తున్నటువంటి వాళ్ళ దృష్టి మీ యాంగిల్లో ఉండాలి. అటు కష్టాలు లేవు, ఇటు సుఖాలు లేవు, రెండు లేవు. ఏంటంటే అక్కడ ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం వైపు మీరు తోయబడుతున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, తెలియాల్సిన పనిలే. ఇంచేత మనకంటే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రకృతి మాత ఊడిలో మనం ఉన్నాం. మనకంటే చాలా ఎక్కువ తెలిసినటువంటి పరమాత్మ మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇది నిజమైన ఆస్తికత అంటే మిమ్మల్ని గాలి వాటానికి ఎండకి వాళ్ళకి గాలికి భూమికి పెరగమని ఎవరు చెప్పకుండా ప్రకృతి మన యొక్క రక్షణ భారం తీసుకున్నది. ప్రకృతి యొక్క ఒడిలో నిజంగానే మనం ఉన్నాం, అతిశయోక్తి మాత్రము కానే కాదు. ఎలాంటి ప్రకృతి, ప్రకృతి మాట యొక్క ఒడిలో, ఆ ప్రకృతి మాట యొక్క ఒడిలో ఉన్నప్పుడు పిల్లవాడికి జ్వరం వస్తే తీపి పదార్థాలు పెట్టి నాయన ఈ చాక్లెట్ తిను ఆ చాక్లెట్ తిను మనకి చెప్పినటువంటి ఆ తల్లి ఏం తీసుకెళ్తుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది, తీసుకెళ్లి చేతి ముందు ముక్కు పోసి మరీ పోస్తుంది, ఇదేం తల్లి చేదు పదార్థాన్ని కుర్రవాడి నోట్లో పోస్తోంది అని మీరు అనుకుంటున్నారా, అది ఆ తల్లి యొక్క అనుగ్రహం అనుకుంటున్నారా, మీరు అనుగ్రహమే కదా. ఇంకా అవసరం అయితే ఇంజక్షన్లు పడిపించడానికి కూడా తను చూడలేకపోయినా తనైనా కళ్ళు మూసేసుకుని ఇంజక్షన్ చూపిస్తుంది. ఇంకా అవసరమైతే స్వయంగా తీసుకెళ్లి డాక్టర్ యొక్క ఆపరేషన్ టేబుల్ మీద పిల్లవాడిని పెడుతుంది. ఎందుకు బాధిద్దామన్నా, ఇది బిల్లకు మీరు బాగా జాగ్రత్తగా ఎక్కించుకోకపోతే ఉపాసనలో భగవంతుడి యొక్క దివ్య లక్షణాలను మీరు పొందలేరు. ఉపాసనలో మీరు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వరాన్ని ఖచ్చితంగా పొందగలరు, ప్రతి క్షణము పొందగలరు. ఉపాసన అంటేనే అర్థం, ఎప్పుడో కాదు ఫలితాలు మీకు వస్తే, ఇవాళ సాధన చేస్తే ఎప్పుడో సిద్ధిస్తుంది, నా అంశం ఇప్పుడే సిద్ధిస్తుంది. ఇందు వాసన చూస్తే కొన్ని గంటల తర్వాత మీకు వాసన ఇచ్చేది, అప్పుడే వాసన ఇస్తుంది. మల్లెపూలు వాసన చేస్తే ఎప్పుడు వాసన ఇస్తుంది, అప్పుడే వాసన ఇస్తుంది. తర్వాత వాసన పోవచ్చు, ఆ పదార్థాన్ని మనం గమనించకపోతే, ఆ పదార్థాన్ని మనం దూరంగా పెడితే, ఉపాసన కాలంలో మాత్రమే భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యము మీకు తక్షణమే లభిస్తుంది, లభించి తీరాలి. ఎందుకు లభించటం లేదు అంటే ఆ ఉపాసన యొక్క మానసిక స్థితిని మనం మర్చిపోయాం, దాన్ని గుర్తు చేస్తున్నాము. కష్టాలైనా సుఖాలైనా మళ్ళీ ఏ విధంగా అయితే అవసరమైనప్పుడు విత్తనాలు తీపి పదార్థాలు పెట్టి పిల్లలను విభజిస్తుందో, అవసరమైనప్పుడు తీపి పదార్థాలను నుంచి మరీ నోటి చేస్తుందో, ప్రకృతి అదే పని చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? ప్రకృతికి సహకరించాలా? ఇది వద్దు అనాలా? సహకరించాలి. ఉపాసన యొక్క మొదటి నియమం అది, మొదటి నియమం. కులదీపకుడు, దీపకుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి గురు చరిత్రలో గురువును వెతుక్కుంటాడు, అయ్యేస్తాడు. ఎందుకు గురువును వెతుక్కుంటాడు, అయ్యేస్తున్నాడు? ఫలానా వాళ్ళకి ఆ సుఖాలు ఇచ్చావుట, ఫలానా వాళ్ళకి ఈ సుఖాలు ఇచ్చావుట, ఫలానా వాళ్ళు నిన్ను ఉపాసన చేస్తే వాళ్ళు ఈ కష్టాలు మాయమైపోయాయిట తెలుసుతాడు. మా కులములో నిరంతరము నిన్నే కదా మేము ఉపాసన చేస్తున్నాం. అసలు కష్టాలు సుఖాలు మాట అలా పక్కన పడే నేనా కనిపించలేదు కదా అని ఉద్ఘోషమవుతాడు, వెతుక్కుంటాడు, అవి చెప్తాడు. ఏం చెప్తాడు ఇప్పుడు గురువు? సుఖాలు నేను ఇస్తాను అన్నప్పుడు కష్టాలు కూడా నేనే ఇస్తున్నాను అని చూపించలేకపోతున్నావురా. ప్రకృతి నువ్వు సృష్టించలేదు, ఈ ప్రాణులను నువ్వు సృష్టించలేదు, ఈ జగత్తును నువ్వు సృష్టించలేదు. ఫలానా తల్లిదండ్రులతో పెట్టాలి అని నువ్వు నిర్ణయించుకోలేదు. ఫలానా కాలానికి నేను దూరం అయిపోవాలి శరీరాన్ని నిలిపని నువ్వు నిర్ణయించుకోలేదు. అలాంటప్పుడు నీకు వచ్చినటువంటి సుఖాలన్నీ గురువు ఇస్తే నీకు వచ్చే కష్టాలు అవరించినట్టుగానే గురువే. ఈ భావన ఉపాసనకి నాంది. ఉపాసన చేయదలుచుకున్న వాళ్ళు మొట్టమొదట ఈ భావాన్ని చాలా బాగా పరిపిస్తుంది. చెప్పండి, చేసుకుంటే ఏమవుతుంది? చేసుకుంటే అన్ని కష్టాలే వస్తాయా? నాకు నావు ఇందుకు ఏ క్షణంలో అయితే నేను ఈ సత్యాన్ని నేర్చే కాదు కొట్టడం సరే అనుకుంటాను మాస్తానని కాదు, మీరు దీన్ని నిజముగా జ్ఞానముతో విజ్ఞానముతో వివేకముతో వైరాగ్యముతో అర్థం చేసుకుంటారు. ఆ క్షణంలోనే మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి మార్పుని సంతోషము అంటారు. ఏది ఉంటే దానికి ఆనందన. అమ్మ మనకి మందు వేస్తుంది అంటే ఆనందించాల్సిన విషయం, మనకి గుర్తించిందని దానికి వదిలేలే. వీఆర్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్, మన సంరక్షణాభారము ఎవరో తీసుకున్నారు అనేటువంటి ఆనందం ఉంది కదా. మొట్టమొదట సంతోషము అది లభించాలి మీకు. దేనికి సంతోషము? మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ప్రకృతి మిమ్మల్ని ఉంచింది అంటే, ఇంకా శరీరంతో ఉంచింది అంటే, ఇంకా మీ నుంచి చాలా ఆశలు ఉన్నాయన్నమాట. ప్రకృతి మాటకి భగవంతుడికి కూడా మనం ఏమీ నిరాశ పడక్కర్లేదు. వీడు ఎప్పుడో మళ్ళీ మన మార్గము, మన ఉపాసన మన దగ్గరికి గ్యారంటీగా వస్తాడు అనేటువంటి సంతోషం. రావటానికి కష్టాలన్నీ మీరు తీసుకోండి. కష్టాలు లేకపోతే మనం భగవంతుణ్ణి ఆర్తితో తినలేము. కదిరలేదు, కదిరలేదు. నిజమైనటువంటి బాధ, బాధ ఎంత తీవ్రంగా ఉంటే నిజంగా అంత తీవ్రంతో భగవంతుణ్ణి మనం ఎదుగెత్తి పిలుస్తాం. గజరాజు మామూలు ఎంత పిలుస్తాడా? తన ఏనుగుల సమూహంతో అడుగులో తిరుగుతూ ఉంటాడు. పట్టింది అది 10,000 సంవత్సరాల పాటు దాంతో పోరాదు. ఇంకా కుదరలే, ఇంకా అప్పుడు పిలిచాడు. పిలిస్తే అక్కడున్నాడనే ఆ భగవంతుడు. లోకాలు తోటన ఏదో రాస్తాడు కానీ అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. మనం గమనించాం దాన్ని. ఈ సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు సంతోషము. ఇంకేట సంతోషం ఇది నువ్వు నాకు ఇచ్చావు కనుక. ఎవడిచ్చాడు మనకి ఆ రేలు, ఆ పరిస్థితులు? సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఆ పరమాత్మ మనకి ఈ పరిస్థితి ఇచ్చాడు. అంతకంటే ఆనందం ఏంటి? మనం గుర్తించినట్టుగా ఆ పరిస్థితి మనకి నచ్చిందా లేదా అది ఏమో. కానీ మనకి ఒక పరిస్థితుల్లో అతను పెట్టాడు అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ మనం ఉన్నాము అని గుర్తించి నువ్వు ఈ పని సాధించగలవు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా నన్ను పొందగలవు, నా యొక్క ఉపాసన నువ్వు చేయగలవు అని ఆయనకు నమ్మకం మన మీద. కనీసం సర్వజ్ఞుడి యొక్క నమ్మకాన్ని నమ్ము చేయగలము అనేటువంటి సాహసాన్ని మనము ప్రదర్శించవద్దు. ఆయన నమ్మకం సర్వజ్ఞుడు కదా, ఆయన నమ్మకం తప్పలా అవుతుంది? తప్పవదు. ఎక్కడో అక్కడ మనం వంగటిస్తున్నది దాన్ని సవరిస్తాడు. ఇంటికి ఆయన అంత కష్టపడతాడు. ఎస్, ఒప్పేసుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఏ మానసిక స్థితికి వస్తావో సంతోషంతో పాటు ఇంకొక మానసిక స్థితి ఆధ్యాత్మిక సాధకుల్లో ఉత్తమమవుతుంది. ఉత్సాహము, ప్రఫుల్లత. దేనికి ఉత్సాహం? కష్టాలు అనుభవించడానికి కాదు ఉత్సాహం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మా తాతగారు చెప్పినటువంటి ఉదాహరణ. మా తాతగారు ఆయన బావగారు కలిసి 100 అంకణాలు తీశారంట. అందులో ఒకటి మాత్రమే మా తాతగారు తీశారు. మీతో సఫలత ఉంది, ఆయన చూస్తాప. దేనికి ఉత్సాహం? కష్టాలు అనుభవించడానికి కాదు. మీరు సాధనలో ఎంత కష్టాలు మీరు పడితే అంత మీరు గొప్ప సాధకులు అనుకుంటారు. కష్టాలు మీరు గుర్తించరు. ప్రహ్లాదుడు చాలా కష్టపడ్డాడు. మీ దృష్టిలో, మన దృష్టిలో, ప్రహ్లాదుడి దృష్టిలో ఆ కష్టాలలోనే నిరంతరము కవచము. గమనించగలిగినటువంటి నిజంగా కష్టాలు పడతాడు ఆవిడ. ఒక కష్టం ఉందా ఆ క్షణంలో? ఏముంది, ఉత్సాహం ఉంది, ఇంతేనా? ఇంకా పెద్ద కష్టం వస్తే ఇంకా పెద్ద రక్షణ కవచం వస్తుంది. నేను గమనించేటటువంటి దృష్టి కష్టాలు కాదు. నేను అక్కడ గమనాలు తీస్తుంది. కష్టాలు అనేవి ప్రపంచంలో నేనే లేవు, అది అర్థం చేస్తుంది. మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క స్వార్థము, మన యొక్క వ్యక్తిత్వము, ఇది కష్టాలు, ఇది సుఖాలు అని నిర్ణయిస్తుంది. యాక్చువల్ గా కష్టము లేదు, సుఖము లేదు. మరి ఏంది? ప్రకృతి తల్లి తన గర్భంలో మన అందరినీ ఉంచుకుని పంచతత్వాలు అనేటువంటి ప్రపంచములో ఆ గర్భంలో ఉన్నాం మనం. తల్లి గర్భంలోనే ఉన్నాం, ఆ పంచకోశాల్లోనే ఉన్నాం మనం. ఈ పంచకోశాల్లో మనల్ని ఉంచుకునే ఆ తల్లి ఒక విశేషమైనటువంటి స్థితికి మనం చేరుస్తాం. ఎంత తొందరగా చేరిస్తే అంత ఉత్సాహం కదా. ఇచ్చేత సంతోషంతో పాటు ఉత్సాహం. ఉత్సాహం దేనికి? గమ్యం మీకు తెలిస్తే 3 రోజులు ప్రయాణం చేస్తారు రైల్లో. ఇంకా స్టేషన్ దగ్గర పడింది, నెక్స్ట్ స్టేషన్ లో మనం దిగాలి అన్నప్పుడు ఈ 3 రోజుల ప్రయాణం యొక్క అలసటవుతుంది మీకు. అలసట ఉండదు. ఎప్పుడు ఉత్సాహం పుట్టివస్తుంది అంటే మీకు గమ్యము స్పష్టంగా తెలుస్తే. ఇచ్చేత సంతోషము ఫస్ట్ స్టేజ్. మనం ఒప్పేసుకున్నాం ఎక్కడున్నటువంటి పరిస్థితులు అక్కడ ప్రకృతి యొక్క వరదానమే, ఆ పరమాత్మ యొక్క వరదానమే, ఆ పరమాత్మ యొక్క ఉపాసనే. ప్రతి పరిస్థితి కూడా ఆ పరమాత్మ యొక్క ఉపాసన. మీరు గాయత్రీ మంత్రం చేస్తున్నప్పుడు ఉపాసకులు కాదు, ఉపాసకుడు నిరంతరం ఉపాసకుడే. ఆ సంతోషం తర్వాత ఏంటి? ఆనందం. లక్ష్యానికి దగ్గర పడుతున్నాడు. అంచేత ఆ సంతోషం నుంచి ఎక్కడికి వస్తాడు? ఉత్సాహానికి వస్తాడు. అటువంటి ఉత్సాహానికి వచ్చినటువంటి వాడికి ఇంకొక లక్షణం ఏర్పడుతుంది, ఆశ. నిరంతరం ఆశ. అవుటర్ సిగ్నల్ దగ్గర పడింది, సిగ్నల్ అయ్యలేదు. ఏమి కష్టపడం మనం? ఇంచేత ఉంచుకుంటాం, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని. కానీ ఏమి కాదు, ఖచ్చితంగా తెలిస్తే ఇంకా సిగ్నల్ బోర్డర్ తెలియాలి. మనసు తర్వాత చూస్తాడు, కొద్ది జన్మల తర్వాత చూస్తాడు. మనం అవుటర్ దగ్గర ఆగిపోయాం మనం ఇక్కడ. కానీ ఏమింది మనకి? ఆశ. ఖచ్చితంగా అది ఆశ, మూఢ విశ్వాసం కాదు. ఆశ ఎవరో చెప్తే వచ్చేటటువంటి నమ్మకం కాదు, ప్రకృతి యొక్క నియమాల మీద ఆశ. నేను ఈ పరిస్థితిని సంతోషంగా భరిస్తే, ఈ పరిస్థితిని ఉత్సాహంతో స్వీకరిస్తే, ఆశతో నేను కనుక ఎదురు చూస్తూ ఉంటే మనలో ఆ తర్వాత అభివృద్ధి చెందేటువంటి లక్షణం ఏంటి అంటే విశ్వాసం. ఇది నాలుగు లక్షణాలు మనలో డెవలప్ అయితే ఉపాసన మీద ఫలించింది అని అర్థం. పరిస్థితులు మారితే కాదు, పరిస్థితులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. పరిస్థితులు మారటం వల్ల మీకు సంతోషం వస్తుంది అనుకోండి, అది ఉపాసన కాదు. పరిస్థితులు మారవచ్చు మారకపోవచ్చు, కానీ మీలో సంతోషం వస్తుంది. ఇంకేట ఆ పరమాత్మ యొక్క ఉనికిని ఆ పరిస్థితుల్లో దర్శిస్తున్నారు. మీలో ఉత్సాహం వస్తుంది. ఇంకేట ప్రకృతితో పాటు పరమాత్మని కావలసిన లక్ష్యం వేటగా నడిపిస్తున్నాడు. మీకు ఆశ గ్యారంటీ వస్తుంది. ఇంకేట పరమాత్మ ప్రకృతి రెండు అద్భుతమైనటువంటి శక్తులు తమ ఒడిలో తీసుకుని మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు లక్ష్యం చేరకుండా ఎలా ఉండగలరు అన్న ఆశ విశ్వాసంగా మారుతుంది. అంతేత భగవంతుడి యొక్క ఉపాసన మీరు ఎప్పుడు తీసినా, ఏ భగవంతుడి యొక్క ఉపాసన తీసినా ఈ నాలుగు లక్షణాలు మీరు రావాలి. సంతోషము, ఉత్సాహము, ఆశ, విశ్వాసము. ఇదేవి నిర్మలంగా ప్రకృతి యొక్క నియమాలను పూర్తిగా అవగాహన చేస్తున్నటువంటి అతి సమర్థమైనటువంటి మనోబలము కలిగినటువంటి సాధకటువంటి లక్షణాలు ప్రతివాడికి రావు. వాడు ప్రకృతి యొక్క నియమాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆ నియమాలు అర్థం చేసుకున్నటువంటి మనోబలంగా సాధకంగా పక్కవాడి చెప్పండి దాచింది కూడా మీ కష్టాలు ఇస్తాను. ఫినిష్. ఇక్కడ చెప్పినంత మటువంటి ఏంటంటే ఆ పక్కవాడు పెద్ద సాధకుడు అయిపోయాడు, పెద్ద గురి అయిపోయాడు. ఇద్దు దాన్ని కనుక మనం మనస్సులో పెట్టుకుని సాధనాత్మకమైనటువంటి విశేషాల నుంచి కనుక మనం వెళితే భగవంతుడి దగ్గర నుంచి ప్రకృతి మాతడిలోకి పదాల యొక్క కూర్పును గమనించండి. భగవంతుడి దగ్గర నుంచి పరమాత్మ దగ్గర నుంచి ప్రకృతి మాత ఒడిలోకి మూడు రకాలైనటువంటి శక్తిధారలు నిరంతరము ప్రవహిస్తుంటాయి. నిరంతరము అంటే నిరంతరమే, కరెంట్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుందని పేపర్లో పడుతుంది. ఆరోగ్యం ఏమవుతుంది అలా జరగదు. ఇక్కడ అలాంటి న్యూస్ నేను చెప్పటంలో ఎలాంటి న్యూస్ పెడుతుందా? ప్రకృతిలో ఖచ్చితంగా జరిగేటటువంటి ప్రక్రియ నిరంతరము కూడా ప్రకృతి నుంచి మూడు శక్తిధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాన్ని మనం బ్రాహ్మీ శక్తి అని, వైష్ణవి శక్తి అని, శాంభవీ శక్తి అని రకరకాలైనటువంటి పేర్లతో చాలా రోజులు బట్టి చదువుకుంటున్నాం. దాని గురించి చర్చించటం నేను. మరి నిరంతరమే ప్రకృతిలో బ్రాహ్మీ వైష్ణవి శాంభవీ శక్తులు మామూలు వాడుక భాషలో మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అంటే సృజనాత్మకమైనటువంటి శక్తి. ఎలాంటి సృజనాత్మకమైనటువంటి శక్తి? సృష్టి ఆదిలో ఏ పరికరము లేదు, ఏ పరిమితి లేదు, ఏ పదార్థము కూడా లేనటువంటి స్థితిలో ఇంత 14 భూమాలను నిర్మించగలిగేటువంటి సృజనాత్మక శక్తి ధార ఎందు. ఆ సృజనాత్మక శక్తి ఎక్కడైనా రామ్ శక్తి వేస్తే, బ్రహ్మ ఎక్కడైనా ఇవ్వకూడనటువంటి వరం వేస్తే సృష్టి సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి పరిస్థితి 14 భూమాలలో ఎక్కడైనా ఏర్పడితే దాన్ని తక్షణమే కాలానుగుణ్యంగా పరిపాలన రక్షణ ఇవ్వగలిగేటువంటి శక్తిధార వైష్ణవించచ్చు. అంతే కదా, ఇప్పుడెప్పుడు బ్రహ్మ వరదాలు ఇచ్చి కంపించుతాడో అప్పుడప్పుడు పాప విష్ణు గారు ఏదో గందరగోళం చేసి మళ్ళా దాన్ని వ్యక్తం చేస్తాడు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 15 సంవత్సరాలైనా ఒక్కొక్కసారి కోట్ల కోట్ల సంవత్సరాలు తీసుకుంటాడు దాన్ని సవరించడానికి. అంటే ఆ శక్తిధార నిరంతరమే తన యొక్క శక్తి సామర్థ్యాలను 100 కోట్ల సంవత్సరాల వరకు ఆ ఒత్తిడిని వేసి ఉంచగలుగుతుందో నిర్వహిస్తుంది. ఇదంతా కాకుండా శాంతిని శక్తి ఇంకోటింది టే కూర్తెప్పించో కర్ర, సిమెంట్ తెప్పించో, ఇటుకలు తెప్పించో, నాపరాలు తెప్పించో. ఏం చేస్తాం మళ్ళా దాన్ని ఇల్లు కట్టుకోవాలంటే ఒక చోట పెట్టాం, సమూహంగా పెట్టినటువంటి ఇటుకల్ని మళ్ళా మనం వేరు వేరుగా తీసి కాలుస్తాం, కర్రని పరపరా చేస్తాం, ద్వారబంధాలుగా మారుస్తాం, కిటికీలుగా మారుస్తాం, రకరకాలుగా మారుస్తాం. మార్చి మళ్ళా ఏం చేస్తాం, వాటిని ఎక్కడ పెట్టవలసిన వాటికి దానికి తగిన స్థానాన్ని నిర్ణయించి అక్కడ పెట్టేసరికి శాంభవీ శక్తి ప్రభావం వల్ల ఒక నూతన నిర్మాణము బ్రాహ్మీ శక్తి ఏర్పడుతూ ఉంటుంది. అంచేత శాంభవి శక్తి ఏం చేస్తుంది, నూతన సృష్టికి కావలసినటువంటి సంహారం చేస్తుంది. సంహారం చేయదు, దాన్ని సంహారక శక్తి అనేటటువంటి ఒక కరెక్ట్ పదం కాదే చెప్తాను. కరెక్ట్ పదం ఏంటి అంటే లయకారకుడు. ఉన్నటువంటి బంగారాన్ని కరిగించుకుని ఇప్పుడున్నటువంటి నెక్లెస్ కాకుండా ఇంకో రకమైనటువంటి నెక్లెస్ గా మారుస్తాం మనం, ఇంకో రకమైన ఆకృతి కలిగినటువంటి ఇంగరాలు గానో ఆభరణాలు గానో మారుస్తాం. అంటే ఏదైనా బంగారం లయమైందంటే మళ్ళా కొత్త రూపంగా మారుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటి శక్తిధారలు, భగవంతుడి యొక్క శక్తిధారలు ఎవరి దగ్గరగా అయితే మనం చూస్తున్నామో అతని యొక్క శక్తిధారలు ప్రపంచంలో ప్రవహిస్తూ ఉంటే మరి ఆ శక్తిధారలు నాకెందుకు లభించటం లేదు, అది సాధకుడి యొక్క ప్రశ్న. పోనీ ఎక్కడికో వెళ్ళాలి నేను, ఏ చంద్రగ్రహానికో ఏ సూర్యగ్రహానికో ఏ బుధగ్రహానికో వెళ్ళాలి అంటే సరే దానికోసం ఐదు ట్రై లంచం ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో లేకపోతే స్టోన్ అనే అంటారు ఓడలో టికెట్ కొనలేని వాళ్ళు దొంగతనం చేస్తారు, మధ్యలో గడిపోయాక వాళ్ళు ఎక్కడికోసం వెనక్కి తిరిగి వాడు కదా, మనం ప్రయాణం చేస్తారు రెండో చోట దింపేస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కుతూ ఉంటారు ఇంకో చోట దింపేస్తూ ఉంటారు. అలా అయినా మేము ఎక్కి వెళ్ళిపోతాం అంతా బాగానే ఉంది. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తిని మన ఉపాసకులు అయితే మనకి ఇందుకు మనకి దొరకటం లేదు అంటే ఒకే ఒక కండిషన్ మనం ఉపయోగించుకోవటం లేదు, పాత్రత పెంచుకోవటం లేదు. అన్నీ కరెక్టే. ఎవరింటికైనా మీరు వెళ్ళి క్లాసుల మంత్రి ఉందంటే కనీసం భారతదేశంలో ఎవరు వద్దు అన్నారు. కానీ మీ పిల్లలకి నాకు తెలియజేసేందంటే పాత్రత చూస్తారు అంతే కదా. మీరు అడిగే కోరికను బట్టి తేడా, పాత్రత ఎందుకు అవసరమని చెప్తున్నాను. మీరు కోరుకునేటటువంటిది పాత్రతకి సంబంధించినటువంటి విషయాలు అయితే ఎవడో ఇచ్చేస్తాను, మంచిగా అడిగా సరే ఏదో గ్లాస్ ఇలా కాసేపు ఉపయోగించుకుని ఇస్తాను అంటే ఇచ్చేస్తారు. కానీ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి తంతాడు కూడా ఇచ్చట ముందు మీ పాత్రతను నువ్వు నిరూపించుకోవాలి. ఆ పాత్రతను నిరూపించుకున్న తర్వాత వాడు మీద ఎట్టబడతాడు. నీకే కనుక పాత్రత ఉంటే నువ్వే నేను అడగక్కలే మీ అమ్మాయినికి నాకు పెళ్లి చేసేమని ఏం చేస్తాడు వాడు మీ ఎట్టబడతాడు. అప్పుడు నువ్వు పోటీ పెడతావు, పోటీ కొట్టకూడదు ఎవరో ఇస్తే నేను పోటీ కొడతాను మనం. అంచేత పాత్రత కనుక ఉపాసన చేసే ముందు పెంచుకుంటే ఇతనే చెప్పలేదు వీటి మీద అవి ఎలాగే ప్రభావితం చూస్తాయో కోరిలేషన్ మీద పట్టుకోగలిగితే రెండు దీపిక అనేటటువంటి ఉపచ్చు లేదు. మరి పాత్రత ఎలా పెరుగుతుంది మనకి? పాత్రత అంటే ఏమిటి? ఆ పాత్రతను మనం పెంచుకోవటానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు లేకపోతే మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏవైనా ఉన్నాయా? మొట్టమొదటి నియమం ఏంటి అంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు తెలుసుకో. ఎవరి ధర్మాన్ని? మానవ జాతి యొక్క ధర్మం కాదు, ప్రాణుల యొక్క ధర్మం కాదు, ఈ ప్రకృతి యొక్క ధర్మం తెలుసుకో. అసలు ఈ ప్రకృతి సంపూర్ణ సృష్టిని ఎందుకు సృష్టిస్తోంది? ఆ సంపూర్ణ సృష్టి క్రమంలో మనం ఎక్కడ ఉన్నాము? ఆ సృష్టి క్రమంలో మనం ఇక్కడే ఉండటానికి గల కారణం ఏమిటి? ఈ వివరణ మీరు ఎంత తెలుసుకుంటే మీ పాత్రత అంత పెరుగుతుంది. కష్టపడి ఐదేళ్ళు ఆరేళ్ళు ఇంజనీరింగ్ అవుతాడు, తర్వాత వాడెక్కడికి వెళ్ళక్కల్లో ఎవరికైనా ఏదైనా కట్టుబడేది కావాల్సి వస్తే మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు మీ దగ్గరికి వస్తాడు? పాత్రత పెంచుకున్నారు కనుక. రోగ నివారణ సామర్థ్యాన్ని మీరు పెంచుకున్నారు, మీ దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? పాత్రత పెంచుకున్నారు కనుక. సృష్టి నిర్మాణం యొక్క రహస్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేస్తుంది. పాత్రత పెంచుకుంటే ఈ సృష్టి నిర్మాణానికి అంతటికీ అధిపతి ఎవడు? పరమాత్మ కదా. ఈ సృష్టి నిర్మాణం రహస్యం మీకు పూర్తిగా అర్థమవుతే మీరు ఎవరికి ఉపయోగపడతారు? రామకృష్ణ నారదుడికి ఉపయోగపడతారా, శ్రీరామ శర్మ ఆచార్యకి ఉపయోగపడతారా, నారదుడికి ఉపయోగపడతారా, భగవంతుడికి ఉపయోగపడతారు మీరు అంతే కదా. అంచేత మీరు ఈ సృష్టి నిర్మాణ రహస్యాన్ని కనుక అర్థం చేసుకుంటే భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? చచ్చినట్టు వస్తాడు. ఉపాసన రహస్యం ఇది. భగవంతుణ్ణి ఉపాసన చేస్తున్నారు సరే, భగవంతుడి యొక్క త్రివిధ ధారలు ప్రకృతిలో ప్రవహిస్తున్నాయి అది సరే కాదంటే, కానీ ఆ శక్తిధారలు ఉన్నాయే, బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవీ శక్తిధారలు, శాంభవీ శక్తిధారలు, ఏ విధంగా ఈ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి, ఆ సృష్టి నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే కొనసాగిస్తున్నాయో మీకు అర్థమైతే బ్రహ్మవిత్ బ్రహ్మయుగ భవతి, బ్రహ్మ యొక్క కార్యక్రమాలు తెలుసుకున్నవాడు బ్రహ్మే అవుతాడు అని ఉపనిషద్ వాక్యాలు, శృతి చెప్పినటువంటి వాక్యాలు, వేదాలు చెప్పినటువంటి వాక్యాలు, భగవంతుడి యొక్క ఆ మూడు ధారలు కనుక మీరు అర్థం చేసేస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి అణువు ప్రతి అణువు పురాతన కాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, రేపు భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి ప్రతి వ్యక్తి యొక్క కార్యక్రమాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే అసంభవం మాత్రం కాదు, కేవలము వారం 10 రోజులు మీరు నిజంగా కష్టపడగలిగితే అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువ కష్టపడక్కల వారం 10 రోజులు నేను చాలా ఎక్కువ టైం చెప్పాను, అసలు ఒక రోజు స్థాయిలో అసలు మొత్తం అర్థం చేసుకోవడానికి, కానీ ఎంతైనా రిలాక్సేషన్ చాలా అవసరం కదా. అంచేత రిలాక్స్డ్గా ఇది మన లక్ష్యము అని స్పష్టంగా అర్థం చేసుకుని ప్రకృతి యొక్క బ్రాహ్మీ శక్తిధారలు, వైష్ణవీ శక్తిధారలు, శాంభవీ శక్తిధారలు మీరు అర్థం చేసుకోవాలి అంటే వారం రోజుల కంటే ఎక్కువ అక్కర్లేదు, 9 రోజులు చాలా గురువుని యొక్క అనుగ్రహము. ఈసారి నవరాత్రులు 9 రోజులు కాదు, 11 రోజులు ఉన్నాయి, 2 రోజులు ఎక్స్ట్రా ఇందుకు వచ్చాయి, 2 రోజులు ఎక్స్ట్రా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా కాలాన్ని మనం ఎప్పుడు సంపాదించలేము అని కదా అనుకుంటాం, ఈసారి మాత్రం మన కాలాన్ని 9 రోజులు నవరాత్రి కాలము 11 రోజులకు ఎక్స్టెండ్ చేయబడింది. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేసుకోండి, దాంట్లో ఉన్నటువంటి సాంభవీ శక్తిని అర్థం చేసుకోండి. ఇందుకు సాంభవీ శక్తి అన్నాను, కాలుష్మి లోక క్షయస్థితి, నేను కాలుణ్ణి, ఈ లోకాన్ని నాశనం చేయడానికి నేను చెప్పాను అని డైరెక్ట్గా చెప్తాడు శక్తుడు. ఏ విధమైనటువంటి మాటలు మీమాంసము లోకక్షయకృత్యుద్ధం, అలాంటి కాలుడి దగ్గర నుంచి కూడా 2 రోజుల బోనస్ పార్టీ ఎవరికి బోనస్ మనం పొందగలిగామంటే మన అదృష్టం ఈ నవరాత్రిలో అద్భుతమైనటువంటి ఆ నవరాత్రి కాలము ఎంత గొప్పదో ఊహించుకోండి. ఇందుకు ఇచ్చి ఉంటాడో ఆ గురువు ఇంటికి ఎందుకు చెప్తున్నాను, ఇది 11 రోజులు మీరు ఖచ్చితంగా శక్తి యొక్క ఆరోహణ అవరోహణ సాధన విధానాలు బ్రాహ్మీ శక్తి నుంచి వైష్ణవీ శక్తి, వైష్ణవీ శక్తి నుంచి మళ్ళీ శాంభవీ శక్తి, శాంభవీ శక్తిలో లయమైపోవటం, లయమైపోయినటువంటి ఆ పదార్థాన్ని తిరిగి మళ్ళీ శక్తికి ఉపయోగించుకోవటం, ఇది ప్రతిరోజు మన జీవితాలలో కూడా జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే నిద్రలేస్తాం, ఏ సంస్కారాలతో ఏ పని ఎక్కడ ఆపామో కరెక్ట్ గా అక్కడే లేస్తాం, ఏ శుద్ధి బాబాయో ఎవరో వచ్చి మన పుస్తకాల్లో రాసి తీసుకోకుండా ఉంటే, శుద్ధి బాబా అంటే ఆయన వచ్చి తీగడు, ఓ పిల్ల ఓ కుక్క రూపంలోనే వస్తుంది, వాళ్ళు తీకేస్తే మనం ఏం చేయలేదు, కానీ లేకపోతే ఎక్కడ ఎలా మనం వదిలేమో అక్కడికే వస్తుంది. శాంభవీ శక్తి మీరు ఉపయోగించుకోవటంలే, శాంభవీ శక్తిని నిద్రని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే కొత్త రూపంలో లేవాలి. శాంభవీ శక్తి అంటే అంతే కదా, ముందు అది అవగాహన చేసుకోండి. శక్తి యొక్క నిర్మాణ కార్యక్రమంలో మనము నిద్రను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం, అద్భుతమైనటువంటి శక్తి అది, ఉంగరాన్ని కలిగించేసి లేకపోతే మనం ఎక్కడో మా కృష్ణనగర్లో పాత లోహపు మూర్తులు ఏమైనా ఉంటే విరిగిపోయినా మాకు ఇచ్చేయండి అన్నాడు. కరిగించేసేవాడు ఏం చేశాడు, అతి కొత్త మీకు నచ్చినటువంటి విధానంలో కొత్త కొత్త మూర్తులు తయారు చేసేస్తాడు. సాంధవిక శక్తి అంటే అది. రాత్రి మీరు నిద్రపోయి ఏ పరిస్థితుల్లో ఉన్నారో అదే పరిస్థితుల్లో నిద్ర ఎక్కువ సాంధవిక శక్తి కాదు, నిద్ర కాదు. అది మన నిద్రను ఉపయోగించుకోవాలి లేకపోతున్నాం. ఈ సాంభవీ శక్తి, ఈ వైష్ణవీ శక్తి, ఈ బ్రాహ్మీ శక్తి నిరంతరము ప్రకృతిలో వర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వర్షిస్తూనే ఉన్నాయి. మీరు ఒకేసారి వర్షిస్తూ ఉంటాయి, వేరువేరుగా వర్షిస్తాం. ఈ ఒకేసారి వర్షిస్తున్నటువంటి శక్తిధారంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమని చెప్తున్నాను నేను, మీరు సృష్టి యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని అర్థం చేసుకోగలగాలి. సృష్టిలో ఒక వస్తువు కొంతకాలం వరకు రక్షింపబడుతుంది తన ఆకృతిని పోగొట్టుకోకుండా. అంటే అది ఏ శక్తి చెందింది? వైష్ణవ శక్తులకి సంబంధించింటుంది. ఆ వైష్ణవ శక్తి పక్కనే సాంభవీ శక్తి కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటుంది. మిల్లమిల్లిగా మిల్లమిల్లిగా లయమైపోతూ ఉంటాడు. వీడు చివరి ఒక రోజు పూర్తిగా లయమైపోతాడు. అన్ని శక్తులు ఒకేసారి పనిచేస్తున్నటువంటి ఈ విధి విధానాన్ని మనం గమనించుకోగలిగితే ఏమవుతారు? మీరు యుగ సైనికులు అవుతారు, యుగాన్ని మార్చేవాళ్ళు అవుతారు. ఇంతట మీకు ప్రకృతి యొక్క శక్తులు అర్థమయ్యే. ప్రకృతి యొక్క శక్తులు ఎవరు ఉపయోగించుకుంటున్నాడు? ప్రకృతి శక్తులు ఒక పరమాత్మ తత్వంతో ఉపయోగించుకున్నాడు. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. అంతేత మీరు ప్రకృతి యొక్క శక్తులు ఎప్పుడైతే ఉపయోగించుకోవటం మొదలెట్టారో మీరు కూడా పరమాత్మ యొక్క సౌకర్యమే, పరమాత్మ యొక్క కార్యక్రమంలోని భాగాలే. ఎంబీబీఎస్ జాయిన్ ఫీజు కట్టగానే బ్రాకెట్ ఎంబీబీఎస్ రాసిస్తూ అదే అధారిటీతో ఇప్పుడు కూడా మీరు యుగ సైనికులుగా రాసిస్తూ ఏమి సందేహం లేదు. ఇప్పుడు కాబట్టి రేపు, రేపు కాబట్టి ఏమండి, కాబట్టి 10 జన్మల తర్వాత ఎప్పుడో అప్పుడు మీకు శక్తి రాష్ట్రం గ్యారంటీగా అర్థమవుతుంది. ప్రయత్నిస్తే ఈ 9 రోజుల్లోనే అర్థమైపోతుంది విత్ 2 డేస్ బోనస్. ఈ ప్రకృతి రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఈ ప్రకృతి రహస్యం యొక్క విధి విధానాలను అర్థం చేసుకోవటానికి 3 లక్షణాలు కావాలి మనకి. ఆ 3 లక్షణాలు మళ్ళా మనం ప్రకృతి నుంచే గమనించి నేర్చుకుంటాం. ఒక కుర్రాడు పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా మొట్టమొదటి ఏం కావాలి వాడికి? తల్లీనత. వాడికి ఆ చదివేటటువంటి సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండాలి, నచ్చదు వాడికి అది. కానీ ఇది తర్వాత నాకు చాలా లాభం చేస్తుంది. అందుకని ఏం చేసుకుంటాడు? బలవంతంగా తన మంచి మనసుని వశంలో తెచ్చుకుని చదువుతాడు. తల్లీనత, ఉట్టి తల్లీనత సరిపోదు, పరిశ్రమతో కూడినటువంటి తల్లీనత మొదటి లక్షణం. మామూలు మన పరీక్షల్లో చదువుకునేటువంటి దానికి కావాల్సినటువంటి లక్షణాలు చెప్తున్నాను నేను. పరిశ్రమ, తల్లీనత 2వ లక్షణము. సిలబస్ తెలియాలి మీరు. రేపు పరీక్ష ఉంది, సిలబస్ ఏంటో మీకు తెలియదు. పరీక్ష ప్రిపేర్ అవ్వగలరా? ప్రిపేర్ అయినా కష్టం. మీరు ఆ సిలబస్ మీకు చెప్పేటటువంటి ఒక శిక్షకుడు ఉండాలి, ఒక టీచర్ ఉండాలి. ఈ 2 ఉన్నాయి. మీరు తల్లి మొదటో పరిశ్రమతో చదువుకోవటానికి రెడీగా ఉన్నారు, కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు, సిలబస్ ఫ్రంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మిమ్మల్ని కాలేజీలో చేర్పించే వాళ్ళు కావాలిగా. ఓ తల్లి, ఓ తండ్రి, పర్వాలేదురా నాయన, నీ చదువు నేను ఇస్తాను, నా కాయ కష్టము, నా తపస్సును నీకు ధారపోస్తాను అనేటటువంటి వ్యక్తి ఉండాలి కదా. ఏదైనా ఒక విద్యలో నిష్ణాతులు ఇవ్వాలి అంటే ఒకటి మాత్రం మనం అర్థం చేస్తున్నాం. ఉపాసన భగవంతుని దగ్గరగా కూర్చుంటే మొదట మనం ఏ లక్షణాలు ఉండాలి? కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా నీ యొక్క అనుగ్రహమే అనేటటువంటి సంతోషము, సంతోషం వల్ల వచ్చినటువంటి ఉత్సాహము, ఉత్సాహం వల్ల వచ్చినటువంటి ఆశ, ఆశ వల్ల వచ్చినటువంటి విశ్వాసము వచ్చాయి మనకి పెట్టుకున్నాం. తర్వాత ఇంకోటి అర్థం చేసుకున్నాం, ప్రకృతిలో 3 రకాలైనటువంటి శక్తులు నిరంతరము పనిచేస్తూనే ఉన్నాయి. కొత్త సృష్టి వస్తూనే ఉంది, కొత్త పుష్పాలు అంకురిస్తూనే ఉన్నాయి, ఉన్నటువంటివి కొంతకాల పరిమాణంలో జీవిస్తూనే ఉన్నాయి, తర్వాత అవి లయం అయిపోతూనే ఉన్నాయి. మన కంటికే కనిపిస్తున్నాయి. బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి శక్తి ధారలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇవి పని ఎలా చేస్తున్నాయని తెలియాలి అంటే మనకి తల్లీనత, పరిశ్రమ 2 కావాలి. ఉన్నాయి. లేకపోతే ఇక్కడ నుండి కూర్చుంటాం, చల్లగా లేదు మాస్టర్, ఉక్కబడుతోంది, దోమలు కుడుతున్నాయని ఒక్కడ అంటలే. నువ్వు గుర్తు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చిందేమో. ఇంకొక తల్లీనత, పరిశ్రమ ఉంది మీలో. శిక్షకుడు సిలబస్. శిక్షకులు మనం ఎన్నుకున్నటువంటి శిక్షకులే అద్భుతమైనటువంటి శిక్షకులు. శ్రీదేవి, నువ్వేమీ చేయక్కర్లేదు నాయన, నా నామాన్ని 3 సార్లు నువ్వు అనుతావు. ఏం చేస్తాట ఆయన? ఆత్మతుల్యం కరోతి. నిన్ను తనంతటి వాడిగా తీసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శ్రీదేవి. ఇవాళ మూడు బాగాలేదు, క్లాస్ పెట్టేస్తూ ఉంటారు పిల్లలు. అన్ని క్లాసులు అటెండ్ అవ్వరు, కాలేజెస్ లో కూడా ఇంకోడు ఉన్నాడు క్లాసు శిక్షకుడు. కొన్ని నీ శ్వాస చూసుకో, శ్వాసలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని చూసుకో, కొన్ని ఆ సిలబస్ లో నేర్చుకో. లహరి మహాశయ అతను వద్దు, ఎంతసేపు అని శ్వాసం చూస్తూ ఉంటాం, బోర్ కొట్టుంది. పొన్నే నీకు కావలసినటువంటి దేవతా స్వరూపాన్ని నువ్వు ఊహించుకో, ఆ దేవతా శక్తిని నీలో ధారణ చేస్తూ ఆ దేవతా శక్తి యొక్క అనుగ్రహాన్ని నీకుంది. ఎంతమంది దేవతా శక్తులు ఉన్నారు, ఆ దేవతా శక్తులందరినీ నువ్వు గమనించుకో. ఇది ప్రకృతి. బాలకృష్ణ పరమహంస దేవి వద్దు, ప్రకృతి అగ్ని దీటి ఉపాసన చేస్తూ ప్రకృతి నిన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపో. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మిగతాది నేను చూసుకుంటాను, నీకు కావాల్సింది మిస్తా సభ్యులు. ప్రకృతి ఎలా చెబుతుంది నిన్ను అని చెప్పేటటువంటి సిద్ధి సాయి లాంటి గురువులు ఉన్నారు. ప్రకృతి అంతా చేస్తే నాయం నేను చేశాను అనేది ఎక్కడ లాభం. కొన్ని యజ్ఞాలు చేస్తాం, రకరకాలైనటువంటి యజ్ఞాలు నేను చెప్తాను, ఏదో పెద్ద మంత్రం ఇచ్చి పడేస్తాను. నీ ఇష్టం, అందులో వేదాలు తీసుకుంటావు, ఉపనిషత్తులు తీసుకుంటావు, చక్కెర శాస్త్రాలే తీసుకుంటావు. నీ ఓపిక ఇంకా అందులో అన్ని నువ్వు దూరం కొట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఎప్పుడు గీత కావాలంటే గాయత్రి గీత ఉంటుంది, రామాయణం కావాలంటే గాయత్రి రామాయణం ఉంటుంది, ఆదిత్య హృదయం బదులు గాయత్రి హృదయం ఉంటుంది. నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే దొరుకుతుంది. దాన్ని తెలుసుకున్నాయన శ్రీరామ్ మాత్రమే కాదు, నేను ఒక అద్భుతమైనటువంటి స్కాలర్ని, అర్థం దాని భాషలో అర్థమయ్యే అర్థం ఉన్నట్టు. మొదటి పేజీలో సెంటెన్స్ మొదలెడితే 20వ పేజీలో సెంటెన్స్ పూర్తవుతుంది. అలాంటి లాంగ్వేజ్ రాయగలిగేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి. అరవిందో ఏ అర్థం కాదు, ఇట్ ఈస్ ద టైమ్ వన్ గాడ్స్ని మొదలెడతాడు సావిత్రి. దేవతలు నిద్రలైతే వేళ అయింది అంటాడు. నేను దేవతలు ఏంటో, నిద్రపోవటం ఏంటో, వేళ అయితే ఏంటో, దేవతలకి కాలానికి సంబంధం ఏంటో, నిన్ను ఎంతగా కన్ఫ్యూజ్ చేయగలదో అంతగా కన్ఫ్యూజ్ చేస్తాడు మనసు కనిపించుకుని. శిక్షకులు ఉన్నారు, సిలబస్ ఉంది. ఏంటి మిస్సింది? ఫీజు కట్టేవాళ్ళు లేదు. కాలేజీలో చేరిపించబడి ఫీజు కట్టి నాయన పుస్తకాలు కొనుక్కో, డబ్బు మేమిస్తాము, ఫీజు కట్టేవాళ్ళు ఉన్నారు. ఈనాడు అనేక మంది గురువులు వాళ్ళ యొక్క తపశక్తిని ధారదీసి మీ యొక్క ఆత్మస్థాయిని పెంచడానికి నిరంతరము రెడీగా ఉన్నారు. ఫీజు ఒకటి కట్టించేసుకుంటాం కానీ క్లాసులకు వెళ్తాం. ఇక్కడే జరుగుతుంది. ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి గురువుల యొక్క ఏ నామాన్ని తీసుకున్నా వాళ్ళ యొక్క తపశ్చర్య మీ రేటుకి ఒక ఫ్లాష్ లాగా వస్తుంది మీరు చూడగలిగితే. కానీ ఆ తపశ్చర్య యొక్క అంశాన్ని తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చేటటువంటి ధనాన్ని పిల్లలు స్కూల్లో చేరటానికి చదవటానికి ఇస్తారు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం? దానికి ఏకైక కారణం ఏంటి అంటే అసలు వాళ్ళ యొక్క శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాము అనేటటువంటి బాధ లేకపోతే. ఈ కిందవాడు బాధపడుతున్నాడు, తల్లిదండ్రులు ఇంకా ఆటే మాట్లాడుతూ నువ్వు అది దిగలేదు దిగుతాను అంటాడే తప్ప వాళ్ళ యొక్క తపశ్శక్తి. అందులో ఋషులు గురువులు సాధారణమైనటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఆ స్థాయిని మనం అంచనా వేయము. ఒక్కొక్కసారి గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుని అంటే ఏంటి? 3 శక్తి ధారలను తన వశంలో చూసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిన్ను ఉచ్చారణ చేస్తే ఏం చేస్తాడు వాడు? ఖచ్చితంగా కరెంట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన కరెంట్ని ఏం చేస్తున్నాం మనం? ఆ క్షణంలోనే మన మనసును ఇంకొక పంపిస్తున్నాం. అలా చేయకుండా జపానికి మనం ఉపయోగించుకున్నటువంటి టైంని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ కేవలము మంత్ర జపం మీద మన ధ్యానాన్ని ఉంచటానికి ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువ మనం చేయలేము. మనసు అంత ఈజీగా ఏ నిగ్రహంలోకి రాదు. అర్జునుడు లాంటి వాడు 84 ఏళ్ల యువకుడు, మహాభారత యుద్ధం చాలా చిన్నవాడు, అంతకంటే చిన్నవాడు శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు. భగవద్గీత ఉపదేశం చేస్తున్నప్పుడు సాధారణ పురుషుల ఈయన యోగేశ్వరుడు, ఈయన అద్భుతమైనటువంటి తపస్చాలి అర్జునుడు. మనస్సు వంగదు, ఏం చేయాలి అని అడుగుతాడు యుద్ధ భూమిలో. ఇక మనస్సులందరూ కంగారు పడకండి, వాళ్ళకే లొంగలేదు. కానీ మీరు ఏం చేయొచ్చు? నిరంతర ప్రయత్నము, నిరంతర ప్రయత్నము, తల్లీనత, పరిశ్రమ మొదటి లక్షణం చెప్పావే, ఆ మొదటి లక్షణాన్ని కనుక మనం జపంలో ఉపయోగించుకుంటే, ముఖ్యంగా ఈ అనుష్ఠాన కాలంలో, ఈ నవరాత్రుల కాలంలో, తర్వాత ఈ జపం దేనికోసం ఉపయోగించుకోవాలి అన్నట్లే ఉండాలి మనకి. చాలా మంది జపాలు చూపిస్తారు, అనుష్ఠానాలు చూపిస్తారు, పూజలు చూపిస్తారు, ఏవో చేసేస్తారు. దేనికి, దేనికోసం చేస్తున్నారు? నేను ఎప్పుడో ఖర్చు చెప్తాను, వైజాగ్ వెళ్ళిపోయినటువంటి నౌకరు. నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో మన అందరి సాధన అంతకంటే గొప్పగా మాత్రం ఏమీ లేదు. తెలియని వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక ఇంకోసారి చెప్తాను. వైజాగ్ కదా, రాత్రి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు చాలా మంచి నౌకరు కట్టని ఉన్నాడు, దీన్ని వైజాగ్ పట్టించాలి, చాలా మంచివాడు వాడు, దిన్నాడు వాడు, రెండో రోజు పొద్దున్న నౌకరు లేడు, ఎక్కడికి వాడరా మీరు, ఇంత మంచి వాడు ఎక్కడా లేదంటే మీ రోజు తిరిగి వచ్చి అమ్మగారు అయ్యగారు మీరు చెప్పిన పని చేస్తాను, ఏం చేశారా, వైజాగ్ వెళ్ళొచ్చాను, ఇంటికెళ్ళా మీరు అనుకుంటున్నారు కదా. మన సాధనలో కూడా లక్ష్యహీనమైనటువంటి, దిశాహీనమైనటువంటి, అర్ధరహితమైనటువంటి, అసలు ఎందుకు చేస్తున్నావు తెలీదు. ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు లక్ష్యం చెప్తాను నేను మీకు. గురువు యొక్క ఉపాసన, గాయత్రి యొక్క ఉపాసన, పరమాత్మ యొక్క ఉపాసన మీరు ఒకే ఒక లక్ష్యంతో చేయాలి. మిగతా లక్ష్యాలన్నీ కూడా స్వార్థపరమైనటువంటివి, పరమాత్మను ఉపాసన చేసేటువంటి స్థాయి గల కోరికలు కావు. ఏమిటా కోరిక? సృష్టి యొక్క రహస్యము. దానికి ఒకరోజు స్థానం ఉంటుందా? నేను 9 రోజుల టైం, గురువుల యొక్క అనుగ్రహము 11 రోజుల టైం ఇచ్చారు. ఉపయోగించుకోండి దీన్ని. గాయత్రి మంత్ర జపం మీరు చేస్తున్నప్పుడు నిరంతరము ఆ మంత్రాన్ని తల్లీలతో కనుక చేస్తే, దాని తర్వాత మనం మాట్లాడుకునేటువంటి మాటను మీరు జాగ్రత్తగా కనుక గమనించుకుంటూ పోతే, గుర్తుంచుకుంటూ పోతే, ఈ నవరాత్రుల తర్వాత మీకు ఏ విధమైనటువంటి సందేహాలు ప్రకృతిగతంగా ఉండవు. రకరకాల సందేహాలు మిగతా పరంగా ఉండవచ్చు. మహావీరుడు, బుద్ధుడు, సమకాలికులే, ఇద్దరూ తీర్థంకరులే, అవతారమూర్తులే, కానీ వాళ్ళిద్దరు కలుసుకోలేదు ఒకళ్ళొకళ్ళని. యాచకో యాచక శత్రువు, ఈయన అవతారమూర్తే, ఆయన అవతారమూర్తే, మరి ఎలా కలుసుకుంటారు? కలుసుకోలేదు. ఒకళ్ళనొకళ్ళని చాలా బాగా విక్రమించుకునేవాడట. ఏ విధంగా విక్రమించుకునేవాడట? ఒకసారి బుద్ధుడు భిక్షాటము బయలుదేరుతాడు కదా, ఒక ఇంటికి వెళ్ళాట, తలుపు కొడుతున్నాడు అవుడు తర్వాతల్లే. పాలి భాషలో ఏమంటారు మరి, భవతి భిక్షాందేహి అని పాలి భాషలో అడిగట. మహావీరుడు శిష్యుడు పక్క నుంచి వెళ్తున్నాడు, ఏమయ్యా నీ తల్లిలేవా, తల్లిగూడు అంటావు, తరహాగతిందంటావు, బుద్ధిందంటావు, తలుపు చూడు తాళం వేసింది పైన, ఇంట్లో ఎవరు లేరు, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి తప్పులు జరగచ్చు. దీని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిధారలు, వాటిని 3 రకాలుగా, బ్రాహ్మీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు, వైష్ణవి శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు, శాంభవీ శక్తిగా అయినా ఉపయోగించుకోవచ్చు. ఆదిత్యం మాత్రం మీకు ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో అవగాహన అవుతుంది. కానీ అవగాహన అవటానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను మీరు కాస్త జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ నియమాలను నోట్ చేసుకున్న ముందు ఇంకొక విషయం గుర్తుంచుకోండి, భగవంతుడి యొక్క ఉపాసన మనం చేసేటప్పుడు మనం కాస్త వివేకము, దూరదృష్టి కలిగి ఉండాలి. ఉదాహరణకి గద్దె ఉంది, ఏం చేస్తున్నది? ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది, ఎగురుతూ 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 సడన్ గా ఏం చేస్తున్నది? గుండ్రంగా తిరగటం మొదలు పెడుతుంది. ఎందుకు తిరగటం మొదలు పెడుతుందో తెలుసా? భూమి మీద ఎక్కడో దానికి ఆహారం లభిస్తుంది. దూర దృష్టితో ఎత్తైన ప్రదేశంలో వెళ్తూ తప్ప కావలసినటువంటి ఆహారం మనకు లభించదు. దగ్గరగా ఒక చెట్టు మీద ఎక్కడో కూర్చుంటే చనిపోయినటువంటి ఒక చిన్న క్యూ ఓ దోమ, ఆ దోమ కూడా ఏ స్థితికి వచ్చామో మనం పాప తింటే దానికి ఏ రోగాలు వస్తాయో ఇవే కనిపిస్తాయి. మనకి కూడా చిన్న చిన్న ఆలోచనలు వస్తాయి, ఈ ఉద్యోగం పుట్టి బాగుంది, అదైపోతే బాగుంది, ఇదైపోతే బాగుందని. వద్దు, దగ్గర వలే సుదూర ప్రాంతాలకి అవకాశం ఇస్తుంది. రెక్కలు కావాలి. ఎలాంటి రెక్కలు? విశ్వాసము, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే గురువు చెప్పింది గుడ్డిగా నమ్మేటా? మరేంటి శ్రద్ధ అంటే? లక్ష్యం మీద నిరంతరము దృష్టి. ఏ లక్ష్యం అంది ఇప్పుడు? బ్రాహ్మణి, వైష్ణవి, శాంభవి శక్తిధారలు ఎలాగ ప్రకృతిలో ప్రవహిస్తున్నాయి, అదే దత్తాత్రేయ స్వరూపం అన్నా, త్రిముఖి గాయత్రి స్వరూపం అన్నా, అదే ఆ స్వరూపమే. దాన్ని మనం అవగాహన చేసుకుంటే త్రిముఖి గాయత్రి రూపంగా అయినా చూసుకోవచ్చు, దత్తాత్రేయ స్వరూపంగా అయినా చూసుకోవచ్చు. ఆ మూడు ధారల గురించే స్పష్టమైనటువంటి అవగాహన ఆ స్వరూపంలోనే చిత్రించే ఆ ఋషులు. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే మళ్ళా మనం. కానీ శ్రద్ధ లేక అది ఎలా కనిపిస్తుంది మనకి? ఓ పటంలా కనిపిస్తుంది. బ్రాహ్మణి వైష్ణవి శక్తిధారుల సమూహం అక్కడ ఉన్నాయంటే మనలో ఎలాంటి ప్రకంపనలు ఉంటాయి? ఆ శక్తిధారుల యొక్క నవీన యుగ రూపము త్రిముఖి గాయత్రి అని మనకు కనుక అవగాహన ఉంటే ఎంత అద్భుతమైనటువంటి స్పందనలు మనలో రావాలి. శ్రద్ధ, ఏం చేస్తున్నాం మనం, మన లక్ష్యం ఏమిటి అనేది మీకు నిరంతరం తెలియాలి. మరి విశ్వాసం అంటే మీకు విశ్వాసం ఉందా లేదా ఇంతకు ముందు సార్? ఎవరి మీద? శ్రీరామ శర్మ ఆచార్య మీద, వేస్ట్. సివివి మీద అసలు అక్కర్లే. ఎక్కడ విశ్వాసం ఉండాలి మీకు? ప్రకృతి యొక్క నియమాల మీద విశ్వాసం ఉండాలి. ఏంటి ప్రకృతి యొక్క నియమాల మీద విశ్వాసం మీకు? సైంటిస్ట్ ఉన్నపాటి విశ్వాసం మనకి లేదు. నిరంతరము అతను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఒక ప్రయోగం తర్వాత ఒక ప్రయోగం ఫెయిల్ అవుతూ ఉంటుంది, అయినా చేసుకుంటూ పోతాడు. ఏంటి అతని గ్యారెంటీ? ఎప్పుడో అప్పుడు ప్రకృతి తన రహస్యాలను విప్పి తను ఏ శ్రద్ధతో అయితే చేస్తున్నాడో. ఉదాహరణకు నేను ఇచ్చిన ఉదాహరణ ఏంటి? క్యాన్సర్. క్యాన్సర్ కి మందు కనిపెట్టాలి అనేటువంటి శ్రద్ధ ఉంది, లక్ష్యం ఉంది. ప్రయోగాల మీద ప్రయోగం చేస్తున్నాడు, అతను తెలియదు క్యాన్సర్ కి మందు ఏంటో. ప్రతి ప్రయోగము ఫెయిల్యూరే. కానీ విశ్వాసం ఏంటో అతనికి, నేను ఈ ప్రయోగాలు చేస్తూ పోతూ ఉంటే ఎప్పుడో అప్పుడు ప్రకృతి తన రహస్యాలను ఇప్పు చెప్తుంది. ఆ విశ్వాసం ఉండాలి, అప్పుడు మీరు ఎగగలరు ఆకాశంలోకి, ఎగరగలరు. శ్రద్ధ, విశ్వాసము అనేటువంటి రెండు రెక్కల మీద మీరు ఆ సుదూర గగనంలోకి, పరమాత్మ యొక్క ఆ నిరాకారమైనటువంటి స్వరూపంలోకి కనుక మీరు ఎగరగలిగితే అప్పుడేమవుతుంది? చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న లక్ష్యాల మీద ఇంక మీ మనసు ఉండదు. ఇదివరకు దూరని, ఇదివరకు చూడనటువంటి ఎత్తైన ప్రదేశం నుంచి మీరు చూస్తే ఇదివరకు మీకు కనిపించినవి కనిపిస్తాయి. ఇక్కడే ఒక చిన్న ఉదాహరణగా ఇక్కడ కూర్చొని చూస్తే రోడ్డు మీద ఎవరు ఉంటున్నారు తెలియదు. దాని మీద ఎక్కితే అక్కడి నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది, ఇటు నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. ఇంకా పైకి ఎక్కితే ఏకంగా ఆకాశంలోకి వెళ్ళిపోతే గద్ద గౌడవాహనుడు విష్ణువు. ఆ యొక్క భావనతో మనం కనుక ఇప్పుడు మనం చదువుకునేటటువంటి నియమాలను జాగ్రత్తగా గమనించండి. నవరాత్రుల్లో మనం తీసుకోవాల్సినటువంటి నియమము నిర్ధారిత రోజులలో నిర్ధారిత సంఖ్యలో జప సంఖ్య, ఇది మొదట. ఒక జప సంఖ్య మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 9 రోజులలో మామూలుగా అయితే, కానీ మీకు 2 రోజులు ఎక్స్ట్రా బోనస్ వచ్చాయి కనుక సంఖ్య కొంచెం తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనం 24,000 గాయత్రి మంత్ర జపాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం. రోజుకి 1 గంట 45 నిమిషాలు మనం చేయగలిగితే ఆ సంఖ్య 11 రోజులు పూర్తయిపోతుంది. కానీ మీరు ఇప్పుడే రోజుకి 3 గంటలు చేస్తున్నారు, సాధన చేస్తున్నామని చెప్పి 1 గంట మీరు తగ్గించుకుంటే అది పద్ధతి కాదు. ఈ చేత మనం 4 గంటల సేపు గాయత్రి ఉపాసన చేస్తాం, అది కూడా రాసేసుకోండి. ఎప్పుడు అనుష్ఠాన కాలంలో ఈ విశేష ప్రయత్నం చేసేటటువంటి కాలంలో మామూలు కంటే మీ ప్రయత్నం తీవ్రంగా ఉండాలి. ఇప్పుడే రోజుకు 3 గంటలు మీరు చూస్తున్నారు కనుక ఖచ్చితంగా మీరు 4 గంటలు జపం చేసుకోవాలి. బ్రహ్మచర్య పాలన దీక్ష ఖచ్చితంగా ఉండాలి. ఏ విధమైనటువంటి అవాంతరము ఈసారి నియమాలలో మనం ఏ విధమైనటువంటి కన్ఫ్యూషన్స్ ఎవరికి ఇవ్వం. ఆహారములో ఆహార నియమాలలో ఏదో విధంగా ఉపవాసము కలిసి ఉండాలి. ఒక పూట మామూలు ఆహారం తీసుకుని రాత్రి ద్రవాహారం తీసుకోవటం సాధారణంగా గురుదేవులు అడ్వైస్ చేసేటటువంటి ఉపవాస నియమం. ఎంత తీక్షణమైనటువంటి నియమాలు మీరు పెట్టుకోగలిగితే అంత తీక్షణంగా పెట్టుకోండి. కానీ ద్రవాహారం మీద మాత్రమే ఉంటాం అనేటువంటి నియమం మాత్రం ఉంటుంది. సాధించి వెళ్ళాలి ఒక పూటైనా. ఇంకా దీన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆహార నియమాలు ఏర్పరచుకోండి. కానీ ఖచ్చితంగా ఒక పూట ద్రవాహారం మాత్రమే తీసుకుంటాం. ఓకే, ఆహార నియమంలో ఏదైనా అనుమానం ఉందో ఇదంతా మీ అందరికీ మేము నిర్ణయించుకోవాలి. చాలా నిర్ణయిస్తున్నాను, మీరు ఎవరు ఏ నియమాన్ని పాటించగలుగుతున్నారో నాకు రాసి ఇవ్వాలి. ఇదివరకు లాగా మీ ఇష్టం వచ్చేట్టు చేస్తామంటే ఒప్పులేదు లేదు. సాధకులు ఎవరు సాధన చేసినా ఈసారి మాత్రం నియమం ఏంటంటే నాకు తెలియాలి ఎవరు ఎక్కడ సాధన చేస్తున్నారు. వీళ్ళల్లో చూసుకోండి నాకే అభ్యంతరమే. కానీ మీరు ఏ నియమాలు పాటిస్తే ఎక్కడ చేస్తున్నారో మాత్రం నాకు తెలియాలి. నాకు తెలియకుండా మీరు చేసేటువంటి సాధనలో నేను బాధ్యుణ్ణి కాదు అంటానికి ఏంటి అంటే నాకు సృష్టి రహస్యాలు అర్థం కాలేదు మాట్లాడు అని అంటే నేను చెప్పలేను. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఈ 11 రోజుల్లో మీకు సంపూర్ణ సృష్టి రహస్యాలు అవగతం అయిపోతాయి. సాధనా కాలంలో అంటే ఈ 11 రోజుల్లో స్వయం సేవకులుగా మారాలి. అంటే ఎక్కడికి వెళ్ళి ఇతరులకు సేవ చేయాలి? వాలంటీర్స్ అంటే మనకు అర్థమైంది అంతే కదా. మనం ఎవరికి సేవ చేయం? స్వయం సేవకులు అంటే మన సేవ మనమే చేసుకుంటాం, మన బట్టలు మనమే ఉతుక్కుంటాం. దయచేసి ఇతరుల బట్టలు మీరు ఉతకండి. ఉతకమన్నా ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోండి, ఎవరి ఆహారం వాళ్ళే ఉండుకోండి, ఎవరి తిండి వాళ్ళే తినండి. ఎంత రకాలైనటువంటి స్వయం సేవక వృత్తి ఎంత తీవ్రంగా మీరు పెట్టుకోగలిగితే ఇట్ కామన్ థింగ్. ఉండుకుంటూనే కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఎంత నేర్చుకున్నారనుకోండి, ఈ 11 రోజులు మీకు వంట నేర్చుకోవడానికి సరిపోతుంది. అంచేత కామన్ సెన్స్ తో స్వయం సేవక వృత్తి పాటించండి. ఇంకోటి చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే భూమి మీదే పడుకోవాలి, నేల మీదే పడుకోవాలి, తల కూడా